गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ప్రకృతి తనదైన ఒక విశిష్టమైనటువంటి పరిణామ క్రమానికి లోనై ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మనం నిరంతరము ఒక ఫండమెంటల్ ట్రూత్ గా గుర్తుంచుకోవాలి. ప్రకృతి నిరంతరము తనదైన విశిష్టమైన నియమాలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు ఆధారమైనటువంటి సిద్ధాంతం. గురుత్వాకర్షణ నియమానికి ఆధారం ఏమిటి అంటే పృథువే ప్రతి వస్తువుని తన వైపు ఆకర్షించుకుంటుంది. ఇంకా ఆ సిద్ధాంతం మీద మిగతాదంతా డెవలప్ చేసుకుంటారు. విద్యుత్ యొక్క ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏంటి అంటే లైట్ రిపెల్స్, పాజిటివ్ పాజిటివ్ రిపెల్ చేసుకుంటాయి, నెగిటివ్ నెగిటివ్ రిపెల్ చేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది. ఇది బేసిక్ ఫండమెంటల్స్. ఆధ్యాత్మికతకు ఫండమెంటల్ ఏంటి అంటే ఈ విశాల విశ్వము కాస్మాస్. ఆ మాటను మీరు కాస్త జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి, మీరు చాలా సార్లు దాన్ని వాడాల్సి వస్తుంది. కాస్మాస్ అంటే నా ఉద్దేశం పృథ్వీ గ్రహం మాత్రమే కాదు, మనం చాలా పైకెట్టి రాత్రిని చూసేటటువంటి మిల్కీ వే, అందులో ఉండేటటువంటి గెలాక్సీస్, ధ్రువ నక్షత్రము, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి సౌర కుటుంబాలు, ఈ పృథ్వీ గ్రహం మళ్ళా ఇంకొక మహాధ్రువానికి చుట్టూరా తిరుగుతూ ఉంటున్నటువంటి అంతా కలిపి కాస్మాస్ అంటున్నాను నేను. ఈ కాస్మాస్ ఒక విశిష్టమైనటువంటి నియమావళి ద్వారా జరుగుతుంది. అది మన నిరంతరము గుర్తుంచుకుని ఆచరణలో పెట్టేటటువంటి సూత్రం. ఇది మనం మర్చిపోతే స్పిరిచువలిజంకి విలువ లేదు, స్పిరిచువలిజం లో మనం ముందుకు వెళ్ళలేము. ఇది గుర్తుంచుకోండి. నిరంతరం ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ కంట్రోల్డ్ బై వెరీ ఫ్యూ లాస్. మూడే మూడు లాస్ ఉన్నాయి యాక్చువల్ గా. న్యూటన్స్ లా వాటికి ఎలాగైతే మనం ద లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పుకుంటామో, ఈ మొత్తము కాస్మాస్, ఈ కాస్మాస్ అంటే మీరు బ్రహ్మాండము అని గుర్తుంచుకోండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎర్త్ అండ్ సన్ అండ్ ద ప్లానెట్స్, డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్. ఈ సోలార్ సిస్టమ్స్ దేన్ని కేంద్రీకృతం చేసుకుని రివాల్వ్ అవుతున్నాయో వీటి గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇవంతా కూడా మూడే మూడు బేసిక్ ప్లానెట్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ మూడు ప్లానెట్స్ కనుక మనం గుర్తుంచుకోగలిగితే మన యోగులు, మహర్షులు, అవతార పురుషులు, సిద్ధ పురుషులు, అనేక మతాలు స్థాపించినటువంటి మతాచార్యులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ జీవితంలో మనం చూసేటటువంటి మనకి అనిపించేటటువంటి చమత్కారాలు, వాళ్ళు దాన్ని మెరుపుల్స్ అందరు దే ఆర్ ఆల్ లాస్. ఆఫ్రికన్ జంగల్స్ లోకి ఎక్కడికో వెళ్ళిపోయి మనం టార్చులేట్ తీసుకెళ్లి స్విచ్ వేస్తే లైట్ వస్తే వాడు గాభరా పడతాడు. వీడికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి, ఇదేంటి అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని. కానీ మీకు నాకు తెలుసు ఇట్ ఈస్ వెరీ సింపుల్ లా, ఆపరేటెడ్ అనా ఎలక్ట్రికల్ లా. అదేవిధంగా ఋషులు మహనీయులు మూడు బేసిక్ రిజల్ట్స్ మీద ఆధారపడి వాళ్ళు చమత్కారాలు చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ అన్నాను నేను, లాజ్ అనలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మాటలు. కేస్ ఆఫ్ థియాసఫీలో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఎ రియల్ సైన్స్. ఇంతట ప్రతి వర్డ్కి కూడా చాలా డీప్ కన్నోటేషన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే దేర్ ఆర్ త్రీ లాజ్ అన్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, త్రీ రిజల్ట్స్ అంటున్నా. ఈ త్రీ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ లాజ్. ఆ త్రీ రిజల్ట్స్ ఏంటో చూడండి. మొత్తము మానవ సమాజము పొలిటికల్ ఏరియాలో ఉన్నా, ఫైనాన్షియల్ ఏరియాలో ఉన్నా, ఎకానమిక్ బ్రాంచ్లో ఉన్నా, ఇన్ ఎనీ ఫీల్డ్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, యు నేమ్ ఎనీథింగ్, ఇవన్నీ కూడా ఈ మూడు నియమాలు పాటించటానికి, లేకపోతే ఈ మూడు నియమాలను పాటిస్తూ మూడు రిజల్ట్స్, మూడు ఫలితాలు పొందటానికి కృషి చేస్తుంది. ఈ మూడు రిజల్ట్స్ ని బుద్ధుడు యొక్క జీవితంలో మనం గమనిస్తాం. ఏంటి మొదటిది బుద్ధుడు? అసలు కష్టం అంటే ఏంటో తెలియదు బుద్ధుడికి. అతని కష్టాలు అది తెలిస్తే ఎక్కడ సన్యాసి అయిపోతాడు అని వాళ్ళ నాన్న అసలు అతని కష్టం తెలియకుండా పెంచాడు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళ తండ్రి చేసిన తప్ప అదేనేమో అనిపిస్తుంది. అసలు మామూలుగానే పెంచి ఉంటే అసలు ఈ గందరగోళం అయి ఉండేది కాదు. ఏంటి ఆయన తన జీవితంలో 16 ఏళ్ల వయస్సు వరకు రోగం అంటే ఏంటో అరగడు ఆయన. ఆ రోజు ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటే తన నగరంలో రాజు యొక్క అనేక ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఒక రోగగ్రస్తుడు కనిపిస్తాడు. మనము రోగగ్రస్తుని చూస్తూ ఉంటాం, కానీ బుద్ధుడికి ఒక అనుమానం వచ్చింది, నాకు కూడా రోగం వస్తుందా. ఈ అనుమానం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ తండ్రి చేసిన తప్పు. అసలు ఆయనకి రోగం అంటే ఏంటో తెలియని లేదు. సడన్ గా ఎక్స్పోజర్ వచ్చేసరికి షాక్ వచ్చింది. మనం ఎంత అదృష్టవంతులో మనకి సడన్ ఎక్స్పోజర్ లేదు, అంతేత మనం హైలీ కుకుమ్ అయిపోయాం అన్నమాట. అంతేత మనకి ఎంత మంది రోగగ్రస్తుని చూసినా వీ నెవర్ వరీ అబౌట్ ఇట్. కానీ బుద్ధుడికి అభిమానం వచ్చింది, నాకు కూడా రోగం వస్తుందా. వస్తుంది సార్ అన్నాడు. సార్ అది ఫస్ట్ షాక్. సెకండ్ షాక్ ముసల్తనం. ముసలవాణ్ణి చూశాడు ఒంగుతో. నేను కూడా ముసలాన్ని అవుతానా? అవుతాను సార్. మూడోది చనిపోయిన వాడిని చూశాడు. నేను కూడా చనిపోతానా? సీక్రెట్ ఆఫ్టీన్, ఐసు కన్వైల్డ్, వాయిస్ ఆఫ్ సైలెన్స్, భగవద్గీత, ఉపనిషత్స్, ముఖ్యంగా మాండిక్య ఉపనిషత్, బైబుల్, ఖురాన్, ఎనీ లిటరేచర్ ఆన్ స్పిరిచువలిజం, ఈ మూడింటిని అవాయిడ్ చేసేటటువంటి, ఈ మూడింటిని దాటగలిగేటటువంటి అద్భుత వైజ్ఞానిక రహస్యాలు అన్నది గుర్తుంచుకోండి. స్పిరిచువల్ లైన్ లో ఉన్నటువంటి వారికి రోగాలు రాకూడదు. మరి అదేంటండి, చాలా మంది స్పిరిచువల్స్ కి రోగాలు వస్తున్నాయి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. మొట్టమొదట కండిషన్ ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మీకు రోగాలు రావు. ద ఫస్ట్ రిజల్ట్ అది. దానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే వేర్ మోడర్న్ సైన్స్ సేస్ వి గో టు బాబాయ్. అంతవరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జ్వరం వచ్చినా అది వచ్చినా. ఇంకా డాక్టర్లు ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తారో ఇంకెక్కడికి వెళ్తాం మనం? బాబాల దగ్గర. మరి బాబాల దగ్గరికి వెళ్తే నిజంగా రోగాలు తగ్గుతాయా మాస్టర్? భారతీయులుగా అనుమానం అక్కడ లేదనుకుంటాను నేను. యు నో దట్ ఇట్ ఈస్ పాసిబుల్. మెనీ మెనీ మెడికల్ క్యూర్స్ ఆల్ రికార్డ్. ముఖ్యంగా ఈ అవధూతల యొక్క జీవితంలో రోగ నివారణ శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. అవధూతం అంటే సిద్ధి సాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవధూత. వెంకటేశ్వర స్వామి ఈ అవధూత కంటికి ఆది పురుషుడు ఎవడు అంటే మనం దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకట రోగము రాకుండా రోగరహితమైనటువంటి జీవితము జీవించటానికి యు కమ్ టు స్పిరిచువలిజం. దీని లా అయితే ద పవర్ ఆఫ్ థాట్, ఆలోచనల యొక్క శక్తి నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వు రోగరహితుడు అయిపోతావు. సైకాలజీలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. థెరాపిస్ట్ తో కూర్చున్నటువంటి వాళ్ళు, మంచం మీద పడుకొని కథలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, నిప్పు అది అంటుకొని అందరూ పరిగెడుతూ ఉంటే, ఐదేళ్ల బట్టి ఆరేళ్ల బట్టి మంచం మీద నుంచి కదలకుండా ఉన్నటువంటి వాళ్ళు కదిలి పరిగెట్టారు అని మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గో టు ఎనీ సైకలాజికల్ జర్నల్. ద పవర్ ఆఫ్ థాట్ అంటే స్పిరిచువలిజము, ఆధ్యాత్మికత ఏం నేర్పుతుంది మీకు అంటే హౌ టు యూటిలైజ్ ది పవర్ ఆఫ్ థాట్. ఈ ఆలోచన శక్తిని మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో దాని రిజల్ట్ ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. రెండోది ఏంటి, ఇంకొకరం లేకుండా ఉండదు, ఓల్డ్ ఏజ్ లేకుండా ఉండదు. ఓల్డ్ ఏజ్ లేకుండా ఉండటానికి మనం ఉపయోగించుకునేటటువంటి పవర్ ఏంటి అంటే ద పవర్ ఆఫ్ డిజైర్, కోరికలు. సాధారణంగా ఇన్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంత క్యాపబుల్ వ్యక్తి అయినా 60 or 58 రిటైర్ చేసేస్తారు. కానీ అదేంటో దేశాన్ని ఏలటానికి రిటైర్మెంట్ ఏజ్ లేదు. 84 ఇయర్స్ వచ్చినా 90 ఇయర్స్ వచ్చినా అండ్ ది రూల్ ఇట్. వాళ్ళకి చేతకాని వాళ్ళు నేను అంటలే. నేను అంటున్నది ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ ఏ హిండరెన్స్. ఓల్డ్ ఏజ్ ఎప్పుడు హిండరెన్స్ అవుతుంది అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్. అంటే స్పిరిచువలిజం మీకు ఇచ్చేటటువంటి రెండవ టూల్, రెండవ శక్తి ఏంటి అంటే ద పవర్ ఆఫ్ డిజైర్. ఈ రెండింటిని కలిపి మన థియోసాఫికల్ లిటరేచర్లో దీన్ని కామం అనేసి అంటాం. సాధారణంగా యోగాలో థాట్స్ ని డిజైర్స్ ని మనం వేరు చేయము. తర్వాత చెప్తాను నేను అది ఎందుకు అలా చేయము. నేను మాత్రం ఇవాళ నేను మీకు 3 laws ఇచ్చేస్తున్నాను, 3 results ఇచ్చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, దీన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతారో. ఫస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ థాట్. ఈ థాట్ ఏం చేస్తుంది, మీకు రోగాలు రాలేదు. ఈనాడు సైన్స్ లో సైకోసొమాటిక్ మెడిసిన్ అని ఒక అతి స్పెషల్ అయిన బ్రాంచ్ ఉంది, స్పెషల్ పేపర్ కూడా ఉంది సైకోసొమాటిక్ మెడిసిన్ అని MDలో. అక్కడ యోగా ఇస్ ద స్పెషల్ పేపర్, యోగా అండ్ మెడిటేషన్ స్పెషల్ పేపర్ గా MD స్టూడెంట్స్ చెప్తున్నారు. వాళ్ళు స్పెషల్ సిలబస్ ఉంది. ఇది ఏంటి అంటే ది పవర్ ఆఫ్ థాట్. సైకోసొమాటిక్ మెడిసిన్ అంతా ఏం చెప్తుంది అంటే మీ ఆలోచనల వల్ల మీకు రోగాలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చేటటువంటి రోగాలు మందులతో తగ్గవు. ఈనాడు ప్రపంచాన్ని కబడి నుంచి వేస్తున్నటువంటి 5 main pillars 3 ఉన్నాయి, డయాబెటీస్, బీపీ అండ్ దాని రోలర్, హార్ట్ అటాక్, క్యాన్సర్. ఈ 3 కూడా మెడిసిన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ రాంగ్ థింకింగ్ యాటిట్యూడ్. ఆలోచనలో ఉండేటటువంటి రుణాత్మకత, ద నెగటివ్ అప్రోచ్, దాన్నే మన భారతీయ సంస్కృతి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. దానివల్ల మీకు రోగాలు వస్తున్నాయి. అందుకే చిల్డ్రన్కి రోగాలు రావు. మీరు గమనించారో లేదో, ఎపిడెమిక్స్ అది వచ్చినప్పుడు మీరు డేటా అబ్జర్వ్ చేయండి, above 19 people ఎపిడెమిక్ ఎక్కువ సరెండర్ అవుతారు. చిన్నపిల్లలు అసలు ఎపిడెమిక్ కి అంత సంబంధాలు ఉండరు. దానికి ఒక కారణం ఏంటంటే అసలు వాళ్ళకి భయమే లేదు, వాళ్ళకి తెలియదు అసలు ఎపిడెమిక్ అంటే ఏంటి, ఇది అంతర్వ్యాధి, దీన్ని ముట్టుకుంటే ఏమైపోతాం అనే ఆలోచన రాదు వాళ్ళకి. ద పవర్ ఆఫ్ థాట్ కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ రోగరహితమైనటువంటి జీవితం ఎలా పొందాలి ఈ మూడు రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తోంది. రెండోది ఏంటంటే ద పవర్ ఆఫ్ డిజైర్. ద పవర్ ఆఫ్ డిజైర్ ఏం చేస్తుంది అంటే మీకు ముసలితనం ఉండదు. ముసలితనం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఫీచర్. జుట్టు తెల్లబడే టైంకి పడుతుంది. ఇప్పుడు 16 ఏళ్ళకే తెల్లబడిపోతుంది కనుక 16 ఏళ్ళ ముసలాడు అనం కదా మనం. వాళ్ళ ఆలోచనలు ముసలాళ్ళ కంటే ఇంకా నీరసంగా ఉండవచ్చు అని వేరే విషయం. ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ద పవర్ ఆఫ్ డిజైర్. ఈ పవర్ ఆఫ్ డిజైర్ ని స్పిరిచువలిజం లో ధ్యానము అంటాం. చాలా మందికి అది తెలీదు. ధ్యానము అంటే ఏమనుకుంటామంటే మనము ఆలోచన రహిత స్థితిలో ఉండటము అని. కానీ వాయిస్ ఆఫ్ సైలెన్స్, పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తాయి అంటే రియల్ మెడిటేషన్ ఈజ్ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ ధ్యాన. ఈ ధ్యానం వల్ల ఏమవుతుందని చెప్పాను అర్థమైంది కదా. ముసలితనం పోతుంది. ముసలితనం అంటే ఏమిటి? విశ్రాణత. నాకు ఓపిక లేదు, నేను చేయలేను, చాలులే, అది ఉండదు. శరీరం ఎలా ఉన్నాయి డజన్ మ్యాటర్. మూడవది కాంకరింగ్ డెత్. మృత్యురహితమైనటువంటి జీవితము. ఈ మృత్యురహితమైనటువంటి జీవితము యాజ్ అబౌవ్ సో బిలో అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నది. దాన్నే మన భారతీయ ఆధ్యాత్మికత పిండాండ బ్రహ్మాండ సమన్వయము అంటుంది. సైన్స్ మృత్యురాహిత్యాన్ని ఆల్మోస్ట్ పట్టేసుకుంది. సైన్స్ లో రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ద లా ఆఫ్ ఇండెస్ట్రక్టబిలిటీ ఆఫ్ మ్యాటర్, ద్రవ్య నిత్యత్వ సూత్రము అని తెలుగులో చెప్తాము. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. అలాగే ఇంకో సూత్రం ఉంది, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. అంటే మామూలుగా మన మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే అది ఏం చెప్తుంది అంటే పదార్థం సృష్టించలేము, శక్తిని సృష్టింపజేయలేము. అలాగే శక్తిని నశింపజేయలేము, పదార్థాన్ని నశింపజేయలేము. ప్రకృతిలో ఉన్నవి రెండే ఉంటే పదార్థం అయినా ఉంటుంది, లేకపోతే శక్తి అయినా ఉంటుంది, మూడోది లేదు. ఇంకా పదార్థము నష్టం చేయలేకపోతే మీరు శక్తిని నష్టం చేయలేకపోతే అసలు మీరు ఎలా తప్పారు? యూ కెనాట్ డై. ఇంకా జరిగేది ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎనర్జీ కానీ మ్యాటర్ కానీ, ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ టైప్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్ టైప్ ఆఫ్ మ్యాటర్ మారిపోతూ ఉంటుంది. ఇది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీకు మృత్యు ఏమి బాధ పెట్టదు. ఎందుకంటే యూ నో దట్ యూ కెనాట్ డై. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నష్టం వ్యక్తపదంతప. నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము, నాకు ఆ జన్మల పరంపర అంతా తెలుసు, నీకు నాకు ఉన్నటువంటి లింక్ తెలుసు, నువ్వు మర్చిపోయావు, నీకు తెలీదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ శ్లోకం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీద చివర మళ్ళా ఇవన్నీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ శ్లోక. అజోపి సన్ అజోపి ఈవెందో ఐఎమ్ అన్బోర్న్, అవ్యయాత్మ ఈవెందో దేర్ ఇస్ నో డిస్ట్రక్షన్. అజోపిస్తాన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తాన్ ఈవెంటో అండ్ ద మాస్టర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలకి విధి ఆపస్ తేజో వాయు ఆకాశాది ఐడెంటిటీ కూడా నేను కమాండర్ నైనా కంట్రోలర్ నైనా అజోపిషన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిషన్ ప్రకృతిని స్వామ్ అధిష్టాయ అధిష్టాయ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రకృతి ప్రకృతిని స్వామ్ అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ ఆత్మమాయ అనే మాయాశక్తే మృత్యురేఖ స్థితికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఇంతట పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో ఉపయోగపడేటటువంటి ఆ శక్తిని మాయా అంటాము. ఈనాడు మనం మాయా అనేటటువంటి పదాన్ని ఎలా వాడుతున్నాం, ఇల్యూజన్ గా వాడుతున్నాము అంటే అర్థం ఏంటి, ఎదురుకుండా మనకు కనిపిస్తున్నది సత్యము కాదు, దాని వెనకాపైన ఉన్నది సత్యము. కానీ శంకరాచార్యుల వారి దగ్గర నుంచి, మన పురాణాలలో చెప్పబడేటటువంటి ఋషుల దగ్గర నుంచి, ఈనాడు ఉన్నటువంటి అనేక మతాలకి సంబంధించినటువంటి సాధకులందరూ కూడా ఉపయోగించేటటువంటి శక్తి పేరు మాయ. ఆ మాయాశక్తిని నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకోగలవో సడన్లీ యూ విల్ రియలైజ్ దట్ యూ కెనాట్ డై. జ్వాలాకుల్ మహర్షి మృత్యు గురించి చెప్తూ ఒక విచిత్రమైనటువంటి మాట వాడతాడు. యు డై బికాజ్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ టు డై. ఎదవది మీకు తాగటం అలవాటు అయిపోయింది, సిగరెట్ తాగటం అలవాటు అయిపోయాక ఎలాగైతే మీరు సిగరెట్ తాగటం అనేటటువంటి అలవాటు అంత ఈజీగా మనుకోలేం కదా. అలాంటిది అనేక యోనులలో, ప్రతి యోనిలోనూ కూడా చచ్చిపోవటం అలవాటు అయిపోయి ఆ అలవాటుకి బానిసలు అయిపోయి మీరు చచ్చిపోతున్నారు. లాస్ట్ మీరు చావాల్సిన అవసరం లేదు. సీక్రెట్ డాక్టర్ లో మేడం బ్లావెట్ కు అద్భుతమైనటువంటి మాట రాస్తుంది, మీకు చదివారో లేదో, హోలీ ఆఫ్ హోలీస్ అనేటటువంటి చాప్టర్ లో బై ఛాంటింగ్ ఓం, ఓం ని ఉపయోగించుకుని గురువుల అనుగ్రహంతో నేను 7 సార్లు చచ్చి బతికాను. షి డైడ్ 7 టైమ్స్, షి వాజ్ రివైవ్డ్ 7 టైమ్స్. ఇష్టం ఉంటే యూ కెన్ గో ఆన్ బీయింగ్ రివైవింగ్ లైక్ దట్. ఇది 3 సూత్రాల ఆధ్యాత్మిక, అది గుర్తుంచుకోండి. దేర్ ఇస్ నథింగ్ సంథింగ్ అదర్ వరల్డ్ ఇన్ ఇట్. ఆల్ అపోయింగ్ ఏమైపోయింది అంటే స్పిరిచువలిజం మర్పుడు చేసుకోవాలి అంటే రిటైర్ అయిపోయాక ఇంట్లో పిల్లలు మీరు ఎప్పుడు పోతారా బాబు, మీరు యుద్ధాశ్రమానికి వెళ్ళిపోతే బాగుంది వీడు అనుకున్నప్పుడు కాదు, చదవలసిందే మన పిల్లలకి నేర్పాలి. రోగరహితమైనటువంటి జీవితము, నిరంతరము ఉత్సాహపూరితమైనటువంటి జీవితము, అసలు చావు అంటే లెక్కలైనటువంటి జీవితము ఆధ్యాత్మిక మీకు ప్రసాదిస్తుంది, అది గుర్తుంచుకోండి. డక్స్ బీటైన్ మోక్షం కోసం, ముక్తి కోసం కాదు. మోక్షము ముక్తి వస్తే వస్తాయి, లేకపోతే రావు, ఐ డోంట్ నో. మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య నిరంతరము మాతో ఒక మాట అనేవారు, ఏమిటో బాబు ఈ ముక్తి 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 అంటూ ఉంటారు అందరూ, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దిస్ ముక్తి ఈజ్ అనేది. నా గురువుకి తెలియనప్పుడు నాకు తెలియదు కనుక దయచేసి నన్ను దాని గురించి తర్వాత క్లాస్ అయిపోయాక అదేం మాస్టర్ మీరు అలా అనేశారు, అసలు ముక్తి కోసం కాకపోతే ఆధ్యాత్మిక ఎందుకు, ఐ కాంట్ ఆన్సర్ ఇట్. ఇంతంటే మా గురువుకి తెలియదు అది, నాకు నా గురువు అది నేర్చలేదు ముక్తి గురించి, నా గురువు నాకు నేర్చింది ఏంటి అంటే స్పిరిచువలిజం ఏ పవర్ యూటిలైజ్ డే టు డే లైఫ్, నిత్య జీవితంలో నీకు ఉపయోగపడాలి. ఇప్పుడు నేను చెప్పిన 3 సూత్రాలు మీకు అర్థమవుతున్నాయి కదా. రోగరహితమైనటువంటి జీవితము ఎవరికి కావాలి, ఒక యోగికి మాత్రమే కావాలా లేకపోతే అందరికీ కావాలా, ఈవెన్ గెటి ఐ ఆమ్ ద ప్రూఫ్ ఫర్ ఇట్. కానీ నా సొంత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం మనం. రోగరహితమైనటువంటి జీవితము సంభవమే, ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఆ యాంగిల్లో పెట్టగలిగితే. అంటే మొట్టమొదట ఏ యాంగిల్లో పెట్టాలి మీరు వాళ్ళని, ఆలోచన విధానం కరెక్ట్ గా ఆలోచించేటటువంటి విధానంలో చెప్పాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంది. నాట్ కాంపిటీషన్ బట్ కోఆపరేషన్ అంటాడు 60 రూట్ రేస్ గురించి చెప్తూ. లెగ్ బీటర్. ద బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ రూట్ రేస్ అనే ఒక బుక్లో ఆ సంఘటన ఎక్కడ మొదలెట్టాడు అంటే అశోకుడి జీవితం నుంచి మొదలెట్టాడు. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే, మృత్యువు లేదు అని ఎలా వాళ్ళ జీవితాలు తెలుసుకున్నాయో, లెగ్ బీటర్ యొక్క లైఫ్ ఇస్ ఎ ప్రూఫ్ దట్ యు డోంట్ డై, యు జస్ట్ చేంజ్ యువర్ బాడీ. చాలా అర్థమవుతుంది కదా, నేను కోట్ వేసుకు రావచ్చు, లుంగి కట్టుకు రావచ్చు, పంచ వేసుకు రావచ్చు, బట్ ఐఎమ్ మ్యాన్, నేను నేనే, ఐఎమ్ వాట్ ఐఎమ్. దశ మార్చినంత మాత్రాన నేను మారిపోతాను. అంతేకా అశోకుడిగా దర్శించినటువంటి కొన్ని సత్యాలను 2500 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో దర్శించినటువంటి సత్యాలను సిక్స్త్ రూట్ రేస్ అనేటటువంటి పేరుతో ఒక పుస్తకం వచ్చింది, ద బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ రూట్ రేస్. ఆ పుస్తకాన్ని మీరందరూ చదవండి. అక్కడ ఆయన చెప్పేది ఏంటి అంటే, కాంపిటీషన్ కాదు, కోఆపరేషన్ నేర్పండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మనం ఏం చూస్తున్నాం, యూనివర్సిటీ ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్. ఎంతమంది వస్తారు గోల్డ్ మెడలిస్ట్ సంవత్సరానికి? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? టు గెట్ గోల్డ్ మెడల్ ఆర్ టు లెర్న్ నాలెడ్జ్? చదువుకునేటటువంటి విద్యార్థికి చదువు వచ్చిందా లేదా, ఆ విద్య వాడు ఉపయోగించుకోగలదా లేదా మీరు టెస్ట్ చేయండి. కానీ మీరు పెట్టిన పరీక్షలో వాడు ఖండతా పెట్టిన 5 క్వశ్చన్స్ వచ్చేస్తే వాడు గ్యారంటీగా గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. వాడు 6 క్వశ్చన్స్ చదివినా చదవకపోయినా. ఇందుకు ఇంతగా నొక్కి వస్త్రానికి చెప్తున్నాను అంటే, పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీ పిల్లలకి యు ఆర్ గివింగ్ దెమ్ ఏ రాంగ్ ఎడ్యుకేషన్ అండ్ దే ఆర్ బికమింగ్ సిక్, మెంటల్లీ సిక్ ఫస్ట్. రెండో సిక్నెస్ ఎలా వస్తుంది వాళ్ళకి? నువ్వు చదివావులే, నీకేమొస్తుందిలే. ఇంతకంటే గొప్ప మాటలు వాడేటటువంటి పేరెంట్ నేను ఎక్కడా చూడలేదు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్కడో అక్కడ మన భాషలో మన పిల్లలకి మనం ఏం చెప్తామంటే, నువ్వు చేత కానీ వెళ్ళాలి, యూ జస్ట్ డోంట్ నో, నువ్వేమీ చేయలేవు, నీకు బతకడం చేత కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్స్ దే ఆర్ లివింగ్, అది వాళ్ళ గ్రేట్నెస్, మన గ్రేట్నెస్ కాదు, మన గ్రేట్నెస్ కాదు. ఎందుకంటే ఆలోచన విధానం వాళ్ళు ఇంకా కరెక్ట్ గా ఉంచుకోగలుగుతున్నారు. ద థింకింగ్ ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను. నేను హౌ టు థింక్ అబౌట్ ఎ ప్రాబ్లం, దానికి బేసిక్ గా సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది అంటే, యూ ట్రై టు అండర్స్టాండ్ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఇవన్నీ కట్ చేస్తాం మనం, ఇవన్నీ వస్తాయి. లాస్ట్ నా నేను చెప్పాను కదా, ఏ శ్లోకం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, అజోపేషన్ అవే ఆత్మ భూతానాం ఈశ్వరోపేషన్ ప్రకృతిని స్వామిష్టాయ సంభవామి ఆత్మ మాయ. అవి శ్రీకృష్ణుడితో పాటు మీరు కూడా చెప్పగలుగుతారు, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధన ఏం చేయవలసిన పని లేదు, స్పిరిచువలిజంలో అసలు అదొక పెద్ద ఓ రాంగ్ యాటిట్యూడ్ ఇన్ స్పిరిచువలిజం. వాడు చాలా పెద్ద సాధకుడు అండి అని ఆ మాట ఎవరైనా అంటే మీరు వాడిని కోపించాలి. నేనేంటయ్యా సాధకుడిని? సాధకుడు కాదు ఇంపార్టెంట్, సాధన యొక్క లక్ష్యం ఏమిటి అన్నది ఇంపార్టెంట్. మనం లక్ష్యం మర్చిపోయాం, సాధనలు ఉన్నాయి. గాయత్రి మంత్రం 2 లక్షలు జపం చేసామంటే ఆగండి మాట్లాడు. ఇప్పటికి 96 లక్షలు పూర్తయి, ఇంకో 4 లక్షలు పూర్తి అవుతాయి, కోటి అవుతుందండి. అంటే మీ టార్గెట్ ఏంటి అంటే కోటి గాయత్రి మంత్రం చేయటమే, అదే టార్గెట్. గాయత్రి మంత్రం యొక్క టార్గెట్ ఏంటి? సద్బుద్ధి. మీ సద్బుద్ధి ఉందనుకో నువ్వు గాయత్రి చేయాలా? అసలేదు కదా. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో వాడు చెప్పేది ఏంటి అంటే, మొట్టమొదటగా చాలా ఇంట్రెస్టింగ్ సూత్రం అది, మనకి చాలా ధైర్యం కలగజేసేటటువంటి సూత్రము. తీవ్ర సంవేగాల ఆసన్న, మీకు కరెక్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ ఉంటే నువ్వు ఇప్పుడైతే పోతావు తక్షణమే. దీనికి బుద్ధుని యొక్క చరిత్రలో ఓ అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉంది. తీవ్ర సంవేగంతో నీ గోల్కి నువ్వు ఎంత తొందరగా రీచ్ అయిపోగలవు అంటే తక్షణమే రీచ్ అయిపోగలవు. అండ్ వెనైతే తక్షణమే, ఐ మీన్ తక్షణమే. మళ్ళా అక్కడ అతిశయోక్తి ఏదో హైపర్ బోల్స్ వస్తేనే మనిషికి సహాయపడటానికి మనిషికి ధైర్యం చెప్పడానికి చెప్పలేదు ముఖ్యులు. ఇంకేటంటే సత్యాన్నాస్తి పరోధర్మ అనేటటువంటి మోటివ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. దేర్ ఇస్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. అంటే వాళ్ళు అన్నారు అంటే ఏదో మీకు ఉత్సాహం కలిగేయడానికి ఏం చెప్పరు వాళ్ళు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దే ఆర్ టెల్లింగ్. ద పవర్ ఆఫ్ డిజైర్ ఏం చెప్పాను నేను, ద పవర్ ఆఫ్ డిజైర్ ఏం దాటిస్తుందని చెప్పాను నేను, ముసల్తనాన్ని దాటించేస్తుంది. చాలా జాగ్రత్తగా చెప్పాను. ముసల్తనం అంటే ఏంటి, ఏ లాంగ్ టైం గ్యాప్. 90-year-old is older than 80-year-old. సమస్య ఏంటి అంటే, ఐఎమ్ 1 year old అన్నా అనుకో, ఇట్ ఆల్వేస్ ఫీల్స్ దట్ యు ఆర్ ఓల్డ్. మీ ఏజ్ ఎంత అంటే మనం ఏమని చెప్తాం, ఐఎమ్ 2 years, 18 years, ఐఎమ్ 18-year-old, 19-year-old అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ ఓల్డ్. ఓన్లీ యు ఆర్ ఫీలింగ్ ఇట్. క్వశ్చన్ మారుతుందంటే, వద్దమ్మా, డోంట్ బికమ్ ఓల్డ్, బికమ్ యంగ్. తీవ్ర సంవేదానాం ఆసన్న కరెక్ట్ అయినటువంటి ఆ ఆకృతి ఉంటే బుద్ధుడి చరిత్రలో అది ఎలా జరిగింది, బుద్ధుడి యొక్క జీవితంలో ఎలా జరిగిందో చూడండి. బుద్ధుడు ఏం చేశాడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. సరే, హీ గాట్ ద గోల్డెన్. మొత్తం థియాసఫీ అంతా కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే ఆ బుద్ధుడి యొక్క సాధన ఫలితమే క్లబ్డ్ విత్ క్రైస్ట్స్ లవ్, అంటే ద విజ్డమ్ ఆఫ్ బుద్ధ అండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇవి రెండు కలిపితే వచ్చేటటువంటి మార్గదర్శక సూత్రాలు చేయాల్సింది. అందుకే దాన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ మీటింగ్ టుగెదర్ అంటాం. ఈస్ట్ లో బుద్ధుడు, వెస్ట్ లో క్రైస్ట్. బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత మొట్టమొదట మళ్ళీ తన రాజప్రసాదాన్ని ఇస్తాడు. తండ్రి, భార్య, కొడుకున్న దగ్గర కొడతాడు. ఇచ్చాక దీక్ష ఇస్తాడు ధర్మ మార్గంలో. దీక్ష ఇచ్చాక వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఇతనికి అన్న అవుతాడు ఆనందుని, అతనికి కూడా దీక్ష ఇస్తాడు. దీక్ష ఇవ్వబోయే ముందు ఆయన ఆగుతాడు. ఆగు బుద్ధ, నువ్వు సరే దీక్ష ఇవ్వబోతున్నావు, ఇంకా దీక్ష ఇచ్చాక నువ్వు గురువు అవుతావు, ఇంకా నాకు ఇంకో మార్గం ఏమీ లేదు, నువ్వు ఏమి చెప్తే అది చెయ్యాలి నేను. ఇంతకు ముందు నేను కొన్ని కండిషన్స్ చెప్తున్నాను నేను, అంటే దీక్ష తీసుకునే ముందు గురువుకి మనం ఎలా కండిషన్స్ పెడతాం. నాతో చాలా మంది చెప్తారు, మాస్టర్ మీరు భోజనంలో మార్పు తీసుకురావాలి, ఆసనాలు చేయాలి, ప్రాణాయామాలు చేయాలంటే మేము చెయ్యం. మీరు గాయత్రి చేసుకోమంటే చేసుకోమనండి, ఓకే, కానీ మీతో మేము చెయ్యం. నాకు ఆనందుడు గుర్తొస్తాడు. సరే, బుద్ధుడే ఒప్పుకున్నప్పుడు నేనంత అని ఒప్పుకుంటాను. నేను దీక్ష తీసుకునేటప్పుడు కండిషన్స్ పెట్టుకోకండి. మనకు ఉన్నటువంటి లిమిటేషన్ బ్రెయిన్తో కండిషన్స్ పెట్టుకుంటే రేపు మీకు అదే అడ్డుకోవడాలు అవుతాయి. ఆనందుడికి అదే జరిగింది. ఏంటి కండిషన్స్ పెట్టాడు అతను బుద్ధుడి దగ్గరికి, నువ్వు చెప్పే ప్రతి మాట నేను వినాలి, ఒకవేళ నేను నీకు వినే లెవెల్లో అంటే అందుబాటులో లేదనుకోండి, నువ్వు స్పీచ్ ఇవ్వకూడదు అన్నది ఫస్ట్ కండిషన్. అంటే బుద్ధుడు గాయనిస్తే కండిషన్ ఏంటంటే, ఎప్పుడు నేను నీతోనే ఉంటాను, నువ్వు ఏం చెప్తే అది వినాలి, నేను వినకుండా నువ్వు ఎవరికి చెప్పకూడదు. రెండోది, నేను నీతోనే ఉంటా, పడుకునేటప్పుడు కూడా నువ్వుతోనే ఉంటా తప్ప, నేను పడుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళిపోతే వెళ్ళను. అంటే ఈ వాజ్ సో క్లోజ్ టు బుద్ధ అన్నమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, బుద్ధుడు యొక్క సంగతిని స్పష్టంగాన్ని పూర్తిగా నేను ఉపయోగించుకోవాలి అని ఆ కండిషన్స్ పెట్టింది. అంతే తప్ప ఏదో స్వార్థంతోనూ దాంతో పెట్టలే. అంటే బుద్ధుడు నిద్రపోతే తను నిద్రపోవాలి, బుద్ధుడు మెరుపుగా ఉంటే తను మెరుపుగా ఉండాలి, బుద్ధుడు మాట్లాడుతూ ఉంటే తను వినాలి, ఇది కండిషన్ పెట్టి ఉంటాడు. సరే, బుద్ధుడు వినియాలని చెప్పాక మన థియాసఫీలో విశాఖ ఫెస్టివల్ ఉంది. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము బుద్ధుడు ఆ నెలలో 500 మంది సాధకులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇస్తడికి ఈవెన్ టుడే ఆ ఫెస్టివల్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. శరీరం వదిలిచ్చాడు. ఇప్పుడు ఈయన బుద్ధుడు మాటలంతే వింటూనే ఉన్నాడు, బుద్ధుడితో పాటు జీవిస్తూనే ఉన్నాడు తప్ప అసలు బుద్ధుడు ఏం చెప్పాడు అన్నది గమనించుకోలేదు. ఈయన బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది బుద్ధుడితో పాటు ఆ ఫెస్టివల్ ఆ వ్యాలీలోకి వెళ్ళారు. బుద్ధుడితో పాటు ఆ సాధన రహస్యాన్ని సూక్ష్మ శరీరంలో పంచుకోవటానికి వెళ్ళారు. ఈయన గారికి ఆ సూక్ష్మ శరీరం వేరే ఒకటే ఇక్కడే ఉండిపోయాడు. అప్పుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖం పడి నేను ఎలాగైనా సరే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. తక్షణం సెపరేట్ అయిపోయి ఎందుకు ఇది చెప్తున్నాను, బుద్ధుడి మాటలు వింటూ బుద్ధుడితోనే జీవిస్తూ బుద్ధుడి యొక్క వాయిస్ ఆఫ్ సైలెన్స్ అతను వినలేదు. దానికి ఉదాహరణ నేను ఇస్తున్నాను. మాటలు కాదు ఇంపార్టెంట్, ఆ మాటలు కమ్యూనికేట్ చేసుకున్నటువంటి ఒక సైలెన్స్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ పట్టుకోవాలి. ఆ ఎనర్జీయే ద ఎనర్జీ ఆఫ్ డిజైర్ అంటాం, కామమైన శరీరం అంటాం. అది ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఇస్ ఇట్ క్లియర్. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ బిహైండ్ ద స్పీకర్. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ భావతీవ్రత. ఎవరి భావతీవ్రత? చెప్పేవాడి యొక్క భావతీవ్రత. అందుకే కొంతమంది స్పీకర్స్ అతి సాధారణమైనటువంటి మాటలు వాడతారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు అంటే గాంధీ. ఆయన ఉచ్చారణ కూడా చాలా గౌరవించకుండా ఉంది. గుజరాతీ ఆయన, హిందీ ఆయన కింద ఉచ్చారణ స్పష్టంగా లేదు. అందులో కాస్త కళ్ళు అది లేకపోవటం వల్ల ఎప్పుడైనా ఆయన చేతి వింటే వినండి అసలు మీకు అర్థం కాదు కదా ఏం మాట్లాడుతున్నాడు. కానీ ఆయన కూర్చుని పెద్ద అమ్మగారు కూడా కాదు, పర్సనాలిటీ కూడా అద్భుతమైన పర్సనాలిటీ ఏం కాదు, కానీ ఆయన మాట్లాడితే ఏం జరిగింది, దేశం అంతా కదిలింది. ఆ కథలతో ఎందువల్ల కదిలింది, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్. అది అర్థం చేసుకోండి, అప్పుడు ఈ పుస్తకం మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. యు కెన్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే కోరికలు తప్పుకోవటం కాదు, కోరిక రాహిత్యం కాదు, సెంట్రల్డ్ డిజైర్ అని వస్తుంది, కాన్సన్ట్రేటెడ్ డిజైర్. అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే మీరు చూడండి, మీరు చాలా ఇమోషన్ వచ్చేసి ఓ పని చేసేయాలనేస్తే మీకు మట్లొచ్చి మాట రావు అవునా కదా. ఇమోషన్ వచ్చేసి నేను ఆ పని చేసేయాలి, గురువు గారికి ఇచ్చేసేయాలి, అది చేసేయాలి, అలా మాకు ఇప్పుడు అనిపించలేదండి. మీకు అనిపించలేకపోవచ్చు, అనిపించింది అనుకోండి అంటున్నాను నేను. అంటే ఇంకే కనిపించింది మాకు అది చేసేయాలి ఇది చేసేయాలి అనే ఆ భావ సంవేదన వచ్చిందే మీకు. ఆ భావ సంవేదనలో నీ లూజ్ బాయ్ ఇంకా మాట్లాడలేదు మీరు. ఆ మాట్లాడలేని స్థితిలో సంథింగ్ ఎస్కేప్స్ ఫ్రమ్ యూ, మీలోంచి సంథింగ్ కంట్రోల్, అది మనుషుల్ని లాగేస్తుంది. మీరు చెప్తే వింటారు మాస్టారు, నేను చెప్తే విందు మాస్టారు అంటానికి కేవలం కారణం ఏంటి అంటే ఆ భావతీవ్రత, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ బిహైండ్ ది వర్డ్స్. ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు ఇవాళ మీరు ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనేది చార్ట్ మీకు అందరికీ ఇచ్చినట్టున్నారు కదా, ఆ చార్ట్ ఒకటి చూసండి. ఇవాళ నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాక ఫ్రమ్ టుమారో ఐ విల్ స్టార్ట్ ది రియల్ క్లాస్, హౌ టు ఎంటర్ ఇన్ టు ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. అంటే ఈ చార్ట్ లో కనిపిస్తున్నది 1, 2, 3, 4, 5, 6, 7 ఇది 7 ప్లేన్స్ ఉన్నాయి. ప్రతిదానికి 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. చూడండి, 1 లో 1, 1 లో 2, 1 లో 3, 1 లో 4, 5, 6, 7 అలాగే 2 లో 7, 3 లో 7, 4 లో 7. మీ దగ్గర ఉన్నటువంటి ఆ చార్ట్లో కూడా క్లియర్ గానే ఉంది కదా క్లారిటీ. నా కోరిక ఏంటంటే ఇవాళ మీరు ఆ లాంగ్వేజ్ ని కాస్త పట్టుకోండి. సైన్స్ లో ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ స్టెప్, టెర్మినాలజీ పట్టుకోవటం. కానీ ఆ టెర్మినాలజీ రాకపోతే ఆ డెప్త్ లోకి మీరు వెళ్ళలేరు. ఇంతకు అక్కడ మొదటి స్టేజ్ ఏదైనా రాసింది అంటే ఆది, ఆది తలము, దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లేస్ పాసిబుల్ ఫర్ అస్. నెక్స్ట్ ఏముంది, అనుపాదక. ఆ అనుపాదక స్థలంలో ఒక త్రిభుజం ఉంది చూడండి, విల్ యాక్టివిటీ విజ్డమ్. దానిని మన ఫిలాసఫికల్ లిటరేచర్ లో ఈ అనుపాదక స్థలంలో ఉన్నటువంటి ట్రయాంగిల్ ని మోనాడ్ అంటాం. ఈ నామెన్క్లేచర్ గుర్తుంచుకోండి. భగవద్గీతలో దీన్ని పురుషోత్తముడు అంటాం. మామూలు ఆత్మ అనేటటువంటి భాషలో దీన్ని పరమాత్మ అంటాం. ఈ నామెన్క్లేచర్ మీకు చాలా క్లియర్ గా ఉంటే ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు ఏ పుస్తకాలు చదివినా దిస్ ప్లేస్ దిస్ ట్రయాంగిల్ విల్ విజ్డమ్ యాక్టివిటీ. ఇందాక నేను మీకు మూడు శక్తుల గురించి చెప్పాను, ద పవర్ ఆఫ్ థాట్. ద పవర్ ఆఫ్ థాట్ అంటే ఏంటన్నమాట, విజ్డమ్. రెండోది ఏం చెప్పాను, ద పవర్ ఆఫ్ డిజైర్ విల్ సంకల్పం. మూడోది ఏం చెప్పాను, మాయా శక్తి క్రియాశీలత. ఇదేం చేస్తుంది, రోగాల్ని రానివ్వదు. ఇదేం చేస్తుంది, ముసల్తనాన్ని రానివ్వదు. ఇదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, మృత్యుని రానివ్వదు. నిరోగత రోగరహితమైనటువంటి స్థితి ఇది. అజరము ముసల్తనం లేనటువంటి స్థితి ఇది. అమరము మృత్యువు లేనటువంటి స్థితి ఇది. గుర్తుంచుకోండి, దీనికి ఏం పేర్లు చెప్పుకున్నాం కూడా చెప్పాను కదా, మోనాడ్ అనే ఫిలాసఫికల్ డిసెప్షన్ లో చెప్పబడి ఉంటుంది. భగవద్గీత 15వ అధ్యాయంలో దీని గురించే పురుషోత్తముడు అని చెప్పబడింది. దీన్నే మనము మామూలు వాడుక భాషలో మనం చెప్పుకునేది ఏంటి అంటే పరమాత్మ. ఇంకాస్త కిందకు వద్దాం. ఈ కిందకు వచ్చేసరికి ఈ డాట్స్ చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఈ మూడు డాట్స్ సెపరేట్ క్లెయిమ్స్ లో ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడిగేయండి. మీరు అది ఫాలోయింగ్ ఇంకంటే మొత్తం దీని మీద బేస్ అయ్యే ఈ మొత్తం పుట్టిగా నడుస్తుంది. మొత్తం వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఈ క్లెయిమ్స్ కానీ ఆ బిందువుల యొక్క పవర్ మీరు గుర్తుంచుకోండి. బిందువులను చూడకండి. ఫిజిక్స్ లో వాటిలో ఒక డాట్ పెట్టామంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ కనెక్షన్. అక్కడ నుంచి రెండు వైర్స్ కలిస్తే ఒక డాట్ వస్తుంది అంటే ఇట్ నుంచి సర్టెన్ ఎనర్జీ ఫ్లోయింగ్, ఇట్ నుంచి సర్టెన్ ఎనర్జీ ఫ్లోయింగ్. ఆ భావంతో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ మీకు ఇచ్చేటటువంటి శక్తి ఏమిటి అంటే రోగాలతో రోగాన్ని పోగొట్టుకునేటటువంటి శక్తి. ఇది వృద్ధాప్యం అంటే నిష్క్రియ ఉత్సాహం లేని నిరుత్సాహమైనటువంటి స్థితి. ఇది సక్రియత. చనిపోయిన వాడు లీస్ట్ సక్రియుడిన చనిపోయిన వాడు అని ఎలా తెలుస్తుంది, నథింగ్ ఈజ్ యాక్టివ్ అంతే కదా. అంతేత లైఫ్ దేని బట్టి తెలుస్తుంది, మీకు యాక్టివిటీ బట్టి తెలుస్తుంది అవునా. అంతేత యాక్టివిటీ యాక్టివిటీ ఈజ్ లైఫ్. మీకు అర్థమవుతుంది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అప్పుడు మీకేమర్థమవుతుంది అంటే స్పిరిచువలిజం మీన్స్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీవన్, ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీవన్. ప్రతి స్టూడెంట్ కి ప్రతి పిల్లవాడికి నేను చిన్నప్పటి నుంచి చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మూడింటిలో ఇది ఆసనాల వల్ల వస్తుంది. విజ్డమ్ యు గెట్ బై ఆసనాస్. పతంజలి యోగ సూత్రాలలో మీకు విజ్డమ్ దేని వల్ల వస్తుంది అంటే ఆసనాల వల్ల వస్తుంది అంట. నేను ఆయన స్టాకింగ్ చేసి ఒక ఆసనాలు వేస్తే విజ్డమ్ ఎలా వస్తుంది మాట్లాడు అన్నది. మీరు చెప్పింది అసలు ఏదో చెప్పేస్తూ ఉంటున్నాను, మేము వింటున్నాను కనుక నాయన కూర్చుంటే నీకు జ్ఞానం ఉన్నట్టే అని. నాయన నువ్వు ఐఏఎస్ కుర్చీలో కూర్చున్నావు అంటే నీకు ఏ జ్ఞానం ఉంది. హాస్పిటల్లో నువ్వు డాక్టర్ కుర్చీలో కూర్చున్నావు, నీకు ఏ జ్ఞానం ఉంది. కూర్చోటమే కాదు, ఆ కుర్చీలో కూర్చోటానికి అర్హత సంపాదించుకోవడానికి నువ్వు చదువుకుంటున్నావు. ఇది నా
అంటే ఆసనం ఏం చెప్తుంది? మీకున్న విషయం చెప్తుంది. ద రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ. ఆ ఆసనం వేస్తే ఆ విజ్డమ్ వస్తుంది. అది మనం మర్చిపోయాం. పతంజలి యోగ సూత్రాలలో ఆసనాలు ఎందుకు అంటే ఆరోగ్యం కోసం అనుకుంటున్నావు, అది కరెక్టే. ఎందుకు కరెక్ట్? నేను ఇందాక మీకు చెప్పాను, మీ ఆలోచన కరెక్ట్గా ఉంటే మీకు రోగాలు ఉండవని. అంతేత విజ్డమ్ డిపెండ్స్ ఆన్ ఆసనాలు. అంతేత ఈ ఆసనాలు వేసుకున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి విజ్డమ్ ఉండాలి? అన్నిటికంటే గొప్ప ఆసనం ఏమని చెప్తారు అంటే పద్మాసనం అని చెప్తారు. 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల ఆసనాల్లో మానవ జాతికి సంబంధించినటువంటి మెయిన్ 84 ఆసనాలు ఉన్నాయి. అంటే 5 సున్నాలు ఎత్తిస్తాం మనం. 84 లక్షలు అంటే 84 తర్వాత 2 సున్నాలు కామా 3 సున్నాలు కదా. ఇది మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆసనాలు, కాస్మాస్ లో. అందులో మానవ జాతికి వచ్చేసరికల్లా ఎన్ని ఆసనాలు ఎత్తిస్తాం మనం? 84. నారదుని అడిగాడు ఇప్పుడు. నారదు పురాణంలో వస్తుంది స్టోరీ. స్టోరీ గురించి కాదు కానీ అందులో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆసనం ఏమిటి అని అడుగుతాడు. అంటే 84 కూడా అవుతుందన్నమాట. మనం ఎంత గొప్పవాళ్ళమో చూడండి, లాభాలు మాత్రం మొత్తం రావాలి. కానీ 84 లక్షల ఆసనాలు వేయకుండా, 84 ఆసనాలు వేయకుండా ఏదో ఒకటి వేయాలి. ఓకే, పద్మాసనం వేసుకున్నాయన. ఇది దక్షిణ పాదాసనం. ఎందుకంటే పద్మంలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటి? 3 లక్షణాలు ఉన్నాయి. బురదలో పుడుతుంది, నీళ్ళల్లో ఉంటుంది, కానీ దాని దృష్టి ఎప్పుడు సూర్యుడు వేస్తుంది. బురదలో నీళ్ళల్లో ఉన్నా కూడా దాని దృష్టి ఎక్కడ ఉంటుంది? సూర్యుడు వేస్తుంటుంది. బురద నీళ్లు దానికి అంటావు. అంతేత దాన్ని ఏ స్థితి అంటావు అంటే అచ్యుత స్థితి. అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ నుంచి అది స్థితి చెందదు. అంతేత మీరు పద్మాసనంలో కూర్చుంటే ఏ స్థితిలో ఉండాలి? డివైన్ కాన్షియస్నెస్, ఆ విజ్డమ్ మీకు వస్తుంది. అందువల్ల ఏ దేవత యొక్క మీరు బొమ్మ చూసినా పద్మము నిండి ఉండదు. ఐదర్ దే విల్ బి సిట్టింగ్ అనే పద్మ, ఆర్ దే విల్ బి స్టాండింగ్ అనే పద్మ, లేకపోతే చేతుల్లో అయిన ఎక్కడో అక్కడ ఆ హింట్ ఉంది మీకు. అంటే ఆ విజ్డమ్ రావాలి మీకు. ఏ విజ్డమ్ రావాలి? ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద సీ, ద వాటర్ ఆఫ్ ద సీ షుడ్ నాట్ బి ఇన్ ది షిప్. పడవలోకి నీళ్లు రాకూడదు, కానీ నీళ్లు లేకపోతే పడవే అక్కర్లే. ఇంతటి పడవ కావాలి మనకి. పడవ వద్దనికండి. దేహం దేవాలయం ప్రస్తుతం దేహం ఉండదు, దేహం ఉండాలా? కానీ దేహంలోకి ఈ బురద, ఈ డిజైన్స్ వెళ్లకుండా ఉండేటటువంటి విజ్డమ్ పతంజలి యోగ సూత్రాలలో ఆసనం చేస్తుంది. అంతేత యు గెట్ విజ్డమ్ బై ఆసనాలు. అంతేత ఏ ఆసనం వేస్తే ఏ విజ్డమ్ వస్తుంది, ఏ దేవతా శక్తితో నీకు లింక్ వస్తుంది? పీకాక్ పోజ్. పీకాక్ పోజ్ అంటే మయూరాసనం. మయూరాసనం దేనికి? కార్తీకేయుడికి, సరస్వతికి పెడతాం. అంటే ఏ నాలెడ్జ్ వస్తుందో అర్థం ఏంటి కదా. అంతేత మన పిల్లలే కనుక మీరు వాళ్ళని ఏ డైరెక్షన్ లో మౌండ్ చేయదలుచుకున్నారో ఆ ఆసనాలు వేయిస్తే మీరు నిజమైనటువంటి పేరెంట్. ఇంతేత అనాక్కడ విజయం వాళ్ళలోకి డిపెండ్ అవుతుంది. మీరు చూడండి, ఎవడు యోగ సాధన చేసినా ముందు పద్మాసనంలో కూర్చుని కళ్ళు ముందు చూసుకుంటాడు. తర్వాత వాడు ఏం చేస్తాడో వాడి ఇష్టం లేదు. ఇంకొక నాలెడ్జ్ రావటానికి బేసిక్ ఏంటి అంటే విజ్డమ్. అండ్ వన్స్ యూ హ్యావ్ ద విజ్డమ్, డిసీజ్ ఉండదు. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? విజ్డమ్ ఉంది. ఏ విజ్డమ్ ఉంది? ఫలానా రోగాన్ని ఎలా తీసేయాలో విజ్డమ్ ఉంది. కానీ మీరు కరెక్ట్ గా కనుక ఆసనాలు వేయగలిగితే మీకు రోగాలు రావు. పతంజలి యోగ సూత్రాలతో మిక్కపు వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలా వస్తుందో అర్థం అవుతుంది కదా. అంతేత ముందు ఆసనాలు కరెక్ట్గా ఉండాలి. ఆసనాలు కరెక్ట్గా ఉండాలి అంటే ముందు కూర్చునిపోవాలి. కుర్చీ మీద కూర్చుని మీరు సాయి ఆసనం తప్ప ఇంకేం ఆసనం ఏం లేదు. సాయి ఆసనం అంటే ఏంటి తెలుసా? ఎడంకాలు కింద పెట్టడం, కుడికాలు పైన పెట్టడం. వినోద పోస్తారా? కానీ ఆ ఆసనం కూడా మీ కోరికలు తీర్చేటటువంటి ఆసనము. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థపద్మాసనం అవుతుంది. అది దీన్ని ఆ లాజిక్ అర్థం చేసుకుంటే, అంటే సగం కోరికల జగత్తులో ఉన్నారు, సగం సాయి జగత్తులో ఉన్నారన్నమాట. మొత్తం సూర్యుడు వేసు లేదు మీరు. యువర్ ఫాలోయింగ్ ద థాట్ కరెంట్. అర్థమవుతుందా మీకు? అంటే ఆసనాలు రోగరహితమైనటువంటివిగా మీకు ఉపయోగపడాలి అంటే దానికి ముందు మీకు మీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. నాలెడ్జ్ డాక్టర్ దేనికి ఉపయోగించుకుంటాడు, ఇంజనీర్ దేనికి ఉపయోగించుకుంటాడు, తేడా ఉంది కదా. ఇంజనీర్ తన జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఉపయోగించుకునే విధానము, డాక్టర్ తన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఉపయోగించుకునే విధానము. 7:30 AM ఇంకో 15 మినిట్స్ ఇదే కంటిన్యూ, జస్ట్ 15 మినిట్స్. దాని తర్వాత మనం సైన్స్ స్టార్ట్ చేద్దాం, సైన్స్కి వర్క్ చేసేద్దాం. ఐ ఫినిష్ ఇంట్రొడక్షన్ టుడే. యమ నియమాలు, యమము అనేటటువంటిది జ్ఞానేంద్రియాలకి సంబంధించింది, నియమము అనేది కర్మేంద్రియాలకి సంబంధించింది. అంతేకా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఏ ఆసనంలో నువ్వు ఉపయోగించుకుంటావు దాన్ని బట్టి నీకు వచ్చేటటువంటి నాలెడ్జ్ వస్తుంది, దాన్ని బట్టి నీకు ఉండేటటువంటి రోగాలు పోతాయి. దీని తర్వాత ఈ సంకల్ప శక్తి ప్రాణాయామం అంతా కంట్రోల్ అవుతుంది. ప్రాణాయామం హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రెత్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది డీప్ బ్రీతింగ్ అంటే మేము ప్రాణాయామం చేస్తున్నాం, లోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నాం అంటే ఎడమ నాసిలో ఇంకా చెప్పుడు, నాకు చెప్పుడు చేసేటటువంటి పెర్మిషన్ లేదు నాకు. ముఖ్యంగా చెప్పుడు బాగా అవుతుందా, మేము చాలా బాగా ప్రాణాయామం చేస్తున్నాం. ఆ ప్రాణాయామము ఆసనాలతో వచ్చేస్తుంది. అంటే ప్రాణాయామం దేనికి, ఇక్కడ ఆసనాలు దేనికని చెప్పాను, రోగం పోగొట్టుకోవడానికి. రోగం పోగొట్టుకోవడానికి ప్రాణాయామం అవసరమండి. ఆసనం కరెక్ట్గా ఉంటే రోగం పోతుంది. ప్రాణాయామం థింక్స్ అబౌట్ విల్, సంకల్పం, దాన్ని ఇచ్చాశక్తి అని కూడా అంటాం. ఈ ఇచ్చాశక్తి ప్రాణాయామంతో డెవలప్ అవుతుంది. ఈ ప్రాణాయామంతో విల్ ఎలా డెవలప్ అవుతుంది అనేటటువంటి దానికి ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. కోమాలో ఉన్నటువంటి వ్యక్తి 30 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నా కూడా బతికి ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది, బికాజ్ ది బ్రీదింగ్, బ్రెయిన్ పనిచేయటం, ఇంద్రియాలు పనిచేయటం, ఏమీ పనిచేయటం లే, డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయదు, ఏమి వర్క్ చేయదు, వాడి ఫ్యూల్ సిస్టమ్ ఉంటారు. ఎందుకు బతుకున్నాడని అంటున్నాం మనం, ఊపిరి పీలుస్తున్నాడు కనుక. అంటే ఊపిరి పీలుస్తున్నాడు అంటే అర్థమేంటి, వాడిలో ఇంకా జీవించాలనేటటువంటి సంకల్పము ఉన్నది, విల్ ఉన్నది అని అర్థం. అంటే దట్ యు ఆర్ బ్రీదింగ్, వాట్ డస్ ఇట్ మీన్, యూ హ్యావ్ ఏ సంకల్ప. కానీ అన్ఫార్చునేట్ గా యూ డోంట్ హ్యావ్ ఎనీ సంకల్ప. అది వచ్చిన కూడా ఇంచేత ఇమీడియట్ గా మీరు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. ఏదైనా పని చూడండి, మనం ఇది అవుతుంది, ఇది జరిగితే తప్ప నేను నిద్రపోను అని అనుకోను. ఒకవేళ జరగలేదు అనుకోండి, అంటే దీని బదులు ఏం చేద్దామండి, ఈవెన్ ఇన్ మెడిసిన్, అందులో హోమియోపతిలో మనకు చాలా బాధ ఎక్కడేస్తుంది అంటే ఏదో మందు అడిగితే చెప్తాము, ఇది కాకంటా నేను ఉదాహరణ టెస్ట్ తీస్తాడు, ఇది కాకలేదు, దీనికి బదులు ఏం వేస్తాం మాస్టర్, బదులు ఏం వేస్తావు, మెడిసిన్కి ఆల్టర్నేటివ్స్ ఉండవు. మా హోమియోపతి డాక్టర్లు మందు మార్చి రాస్తారు మాస్టర్, మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని, మందే మార్చటం లేదు, మందు పేరు మారుతుందంటే ఈ కంపెనీలో ఆ మందుకి ఇంకో పేరు ఉంటుంది అదే మందుకి. అంతేకా వాడు మందు ఎలా మారుస్తాడు, నీకు వేయాల్సిన మందు యాంటీబయాటిక్ అవుతే యాంటీబయాటిక్ వేస్తాడు, కానీ దానికి ఈ షాప్లో ఆ కంపెనీ పేరున్న మందు లేకపోతే అదే యాంటీబయాటిక్ ఇంకో షాప్లో ఇంకో పేరుతో అదే మందు ఉంటుంది. నేనేమో అబ్బాయి డాక్టర్ ఎంత తెలియనివాడు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇచ్చాడు. బిల్ మీ సంకల్పాన్ని పెంచుకోవటాన్ని, సంకల్పం పెరిగితే ఏమవుతుందని చెప్పాను నేను, విశ్వసనం రాదు మీకు, నిరంతరమైనటువంటి ఉత్సాహం ఉంటుంది, అదే ప్రాణాయామం. ప్రాణాయామం తర్వాత యమ నియమ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, దాన్ని ఏ నాలెడ్జ్కి ఉపయోగించుకుంటాం అనేది ఆసనం. ఆ నాలెడ్జ్ నాకు వచ్చి తీరాలి అనేటటువంటి సంకల్పం ప్రాణాయామం, యమ నియమ ఆసన ప్రాణాయామం. దీని తర్వాత ప్రత్యాహార, ప్రత్యాహార విల్ మేక్ యు ఇమ్మోర్టల్, మృత్యుని తీసేస్తుంది. యాక్టివిటీ, ఇప్పుడు మన యాక్టివిటీ అంతా అవుట్ సైడ్ ఉంది, బహిర్ముఖి ప్రవృత్తి అంటాం. ప్రత్యాహారము అంటే అంతర్ముఖి ప్రవృత్తి, అంటే నువ్వు ఎక్స్టర్నలైజ్ అవ్వవు, నువ్వేమవుతావు ఇంటీరియలైజ్ అవుతావు, నీ లోపలి వేదికి నువ్వు వెళ్తావు. దాన్నే బ్రిహ్మిణి అంతఃకరణ అని జాలాకుల్ మహర్షి ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశాడు. ఈ అంతఃకరణాన్ని మీరు ఎలాగ బుద్ధి చేయగలరు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగు అంతఃకరణాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏమిటివి? బాహ్యకరణాలు, అంటే బయట వరల్డ్తో లింక్ ఎలా పెట్టుకోవాలి. ఈ అంతఃకరణం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ అంతఃకరణాన్ని అంటే మనస్సుని ఉపయోగించి బయట నింపుతూ ఉన్నాము, బాహ్య జగత్తులో నింపు పెట్టుకున్నాము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటలు వినండి. రేపటి నుంచి ఇదే మన దేశ డిస్కషన్ అవుతాయి. నేను యమనియమాలు, ఆసనాలు, ప్రాణాయామాల గురించి నేను చెప్పబోవటం లేదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ నేను చెప్పాలి కనుక నా టాపిక్ అదే కనుక. కానీ బేసిక్ నాలెడ్జ్ మీకు అర్థం అవ్వాలి. యమనియమాలు దేనికి ఉపయోగపడతాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఆసనం దేనికి ఉపయోగపడుతుంది? హెల్త్కి ఉపయోగపడుతుంది. ప్రాణాయామం దేనికి ఉపయోగపడుతుంది? ఉత్సాహానికి ఉపయోగపడుతుంది. ఉత్సాహం యాక్టివిటీ. బాహ్య యాక్టివిటీ మీరు తగ్గించుకుంటూ ఇంటీరియర్ ఎప్పుడైతే అవుతారో మీకు జ్ఞానం అఖండంగా పెరుగుతుంది. స్టూడెంట్ కాలేజీకి వెళ్తున్నాడు, నాకు చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్ నాకు ప్రత్యాహారం అంటే అర్థం అవుతాం లేదు, నేను ప్రత్యాహారం చేయలేను అని. ఎంత అబద్ధం చెప్తామో మనం, ఎన్ని అబద్ధాలు చెప్తామో. నాకు చాలా మంది అంటారు, మాస్టర్ నేను స్థిరంగా 2 నిమిషాలు కూర్చో లేకుండా ఉన్నాను ధ్యానం చేస్తున్నప్పుడు. మరి అదే వ్యక్తి 3 సెకండ్స్ సినిమాలో కూర్చుంటాడు, కదలకుండా. మరి దోమలు కుడుతున్నా, నల్లులు కుడుతున్నా, డబ్బిచ్చి మరీను అంటే నేను కదలకుండా కూర్చోగలను. ఏం లేదు మీకు? దీనికి పతంజలి యొక్క సూత్రాల్లో పేరేంటి? ప్రాణాయామం. కొంచెం ఆ చేతనానికి అర్థం చేసుకోలేను. ఐ విల్ ప్రిడిక్ట్ డైలీ, సైన్స్ టీచర్నే కనుక కొంచెం నాకు అలవాటే అది. కానీ మీరు కొంచెం దానికి ఒప్పుకోవాలి. ఎన్నిసార్లు అండి మాకు చెప్పారని? ఎన్నిసార్లు అని కాదు, మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాక వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు ఉపయోగించుకోవడం వచ్చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. మీరు కొంచెం సిన్సియర్గా చేస్తే ప్రత్యాహారంలో అన్ని ఇంద్రియాలు కూడా ఒక ఇంటీరియరైజేషన్ కాన్షియస్నెస్ లో లోపల ఉన్నటువంటి చేతనత్వంలో కేంద్రీకృతం అవుతాయి. 10th క్లాస్ పరీక్ష ఒక్కడు రాడు రాస్తున్నాడు, మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నాడు 3 గంటలు పేపర్, వాడి చేతనత్వం ఎక్కడుంది? బయట కార్లు వెళ్తూ ఉంటే వింటూ ఉంటాడు, ఇన్విజిలేటర్స్ మాట్లాడుకుంటూ ఉంటే హీ ఫీల్స్ డిస్టర్బ్ బట్ హీ కాన్షియస్ ఎనీథింగ్. అయినా పరీక్ష రాస్తాడు వాడు, అంటే వాడు ఏకాగ్రత ఎక్కడుంది? లోపల వెళ్ళిపోయింది కదా. లోపల ఉన్నటువంటి జ్ఞానం మీదే వాడి దృష్టి ఉంది తప్ప బాహ్య జగత్తులో ఉన్న జ్ఞానం మీద లేదు. దట్ ఈస్ ప్రత్యాహారం. మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రత్యాహారం అంటే దిస్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ ఇన్సైడ్, ఈవెన్ దో యు ఆర్ హియరింగ్ ద అవుట్ సైడ్ డిస్టర్బెన్స్, వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనం వాడుకుంటాం. లోపల ఉన్నటువంటి ఆ డివైన్ సౌండ్ వినటానికి, ఆ నాదాన్ని వినటానికి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీరు వింటున్నది కూడా ఒక విధంగా ప్రత్యాహారాయే. నేను చెప్తున్న ప్రతి మాట మీరు వింటున్నారు, అలా సౌండ్స్ వినిపించటం లేదా? అర్థ చెప్తే ప్రత్యాహారం అంటే అంతే. అయితే జరుగుతూ ఉంటాయి ఈ కాన్షియస్, కానీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అంటే ప్రాణాయామం. అంటే ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం. కానీ ప్రత్యాహారం ఏం చేస్తుంది? మీ క్రియాశీలత పెంచుతోంది. మీరు చూసారో లేదు, ఎప్పుడైతే వీడి ప్రత్యాహారంతో మెడిసిన్ నాలెడ్జ్ నేర్చుకుంటాడో మెడికల్ టూల్స్ ఉపయోగించుకోగలుగుతాడు. క్రియాశీలత మెడికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు క్లాస్ లో వాడికి ప్రత్యాహారం ఉంది. ప్రత్యాహారం అంటే అర్థమవుతుంది కదా, ఆ సబ్జెక్ట్ వింటమే వింటే వాడికి ఏమవుతుంది? ఇంజనీరింగ్ టూల్స్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది, ఉపయోగించుకునేటువంటి యాక్టివిటీ. ఇది అయిపోయిన తర్వాత ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ బుక్ దొరికితే మీరు తెచ్చుకోండి, లేకపోతే గెటిట్ ఫోటోస్టాట్ తీసుకోండి. రోజుకి 5-6 కేజీల కంటే ఎక్కువ చెప్పలేను కనుక రేపటికి మాత్రం కనీసం ఈ పేజీ నుంచి అంటే పేజీ నెంబర్ 1 అంటే ఇంట్రొడక్షన్ వద్దు మనకి, పేజీ నెంబర్ 1 నుంచి ఫ్రాగ్మెంట్ 2 అని ఉంది, అంటే 24 పేజెస్ కుటుంబ స్టాట్ అయినా తీసేసుకోండి, లేకపోతే ఒకళ్ళు కంప్యూటర్ లో కొట్టేసి యూ కెన్ టేక్ ఇట్ జెరాక్స్ కాపీ. బుక్ అవైలబుల్ అయితే ఐ విల్ సజెస్ట్ బైట బుక్ రైట్. ఫస్ట్ సెంటెన్స్ చదివి ఆపేస్తాను నేను. These instructions are for those ignorant of the dangers of the lower Iddhi. Lower Iddhi ante enti ante yama niyama asana pranayama idi nalugu. ఈ నాలుగింటిని కరెక్ట్ గా ఉపయోగించుకోవటం ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చేసింది కదా. అంతే నేను మొదటి సూత్రం గురించి చెప్పాను నేను. దీని తర్వాత ఇదొక్క ట్రయాంగిల్ గుర్తుంచుకోండి మీరు. ఈ ట్రయాంగిల్ ని ఆత్మ బుద్ధి మనస్సు అంటాం. ఫిలాసఫికల్ లిటరేచర్ లో దీన్ని ఆత్మ బుద్ధి మనస్సు అంటాం. భగవద్గీతలో దీన్ని అక్షర పురుషుడు అంటాం. ఇదేంటిది భగవద్గీతలో? పురుషోత్తముడు. ఇది అక్షర పురుషుడు. మామూలు వాడుక భాషలో దీన్ని ఆత్మ అంటాం. ఈ పైదాన్ని ఏమంటాం? పరమాత్మ. ఇది ఆత్మ. ఈ కింద చూడండి, మనం ఇక్కడ ఇరుక్కుని ఉన్నాం మనం ఈ త్రిభుజంలో. దీన్ని జీవాత్మ అంటాం మామూలు భాషలో. భగవద్గీత భాషలో దీన్ని క్షరపురుషుడు అంటాం. వాడుక భాషలో దీన్ని జీవాత్మ అంటాం. ఫిలాసఫికల్ లిటరేచర్ లో ఈగో అంటాం. ఇంకా ఈ టెర్మినాలజీ మీరు కాస్త జాగ్రత్తగా గుర్తించుకుని ఈ కన్ఫ్యూజన్స్ కూడా మనసులో ఉంచుకోండి. జై గురుదేవ్. రేపు కరెక్ట్ గా శిక్షకి నేను మొదలెట్టేస్తా. నేను శిక్షకి మొదలెడతాను అంటే మీరు 565 ఇక్కడ ఉండాలి. 565 రాకుండా నేను క్లాస్ మొదలెట్టాక దయచేసి ఎవరైనా వస్తే లోపలికి రాకండి. యు ఆర్ పర్మిటెడ్ టు హియర్ బట్ డోంట్ కమ్ ఇన్ టు ద క్లాస్. కొంచెం సీరియస్నెస్ లేకపోతే సబ్జెక్ట్ రాదు. మీరు అలా టైంకి రాలేకపోతే అర్థం ఏంటో తెలుసా? ప్రాణాయామం లేదనమాట, సంకల్పం లేదనమాట. జత 565 అండ్ ఇఫ్ యూ కమ్ ఆఫ్టర్ 6 అండ్ ద క్లాస్ హెస్ స్టార్టెడ్ ఇక్కడ కూర్చోకండి. ఓకే, రూల్స్ పాటిద్దామా? అంత పెద్ద రూల్స్ వద్దు మాట్లాడదు. మీకు ఎందుకు మా గొడవ అంటాను? మీరు గాల్లో చూసుకుంటూ చెప్పుకుంటూ పోండి, ఓకే, ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ కాస్త మీరు ఆ సీరియస్నెస్ తెచ్చుకుంటే 6 to 8 టూ అవర్స్ చేసుకుందాం మనం. ఇంకేంటే నాకు అక్కడ ఒక రోజు తగ్గింది, ఇప్పుడు ఒక రోజు తగ్గింది ఇంట్రొడక్షన్. దాన్ని మేకప్ చేసుకోవాలి కదా. దాని తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ మిగతా బొమ్మలు కూడా కాస్త హైవే దుఃఖ పోతే జై గురుదేవ్.